ఉపదేశామృతం తొలి పలుకు 2వ పేజీ. మొన్న మనం ఏం చూసాం అంటే, చైతన్య మహాప్రభు యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఆచార్యులు, ముఖ్యంగా ఆరుగురు గోస్వాములు ఏవైతే రాసిన గ్రంథాలు ఉన్నాయో వాళ్ళ యొక్క ఆచార్యుల గ్రంథాలను అర్థం చేసుకోలేందే మనం నిజంగా రాధాకృష్ణుల యొక్క ప్రేమను అర్థం చేసుకోలేమని చదువుకున్నాం. ఆ లీలలను అర్థం చేసుకోవాలంటే ఆచార్యుల యొక్క గ్రంథాలను ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఇచ్చే ఉపదేశాలని అవి అర్థం చేసుకుంటేనే మనం నిజంగా రాధాకృష్ణుల యొక్క దివ్యమైన లీలల్ని మనం అర్థం చేసుకోగలం అని చెప్తున్నారు. ఎందువల్లంటే వీళ్ళు ఆరుగురు చైతన్య మహాప్రభుతోటి నేరుగా సాంగత్యాన్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా చైతన్య మహాప్రభు నుంచి శిక్షణ పొందారు కాబట్టి, ముఖ్యంగా రూప సనాతన కోసం. అయితే మనం ఇంకా ఏం చూసాం, మొట్టమొదటి కర్తవ్యం ఏమిటి, సాధకుడి యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఆధ్యాత్మిక జీవనంలో ఇంద్రియ నిగ్రహణం, మనస్సు మరియు ఇంద్రియాలను నిగ్రహించడం మొట్టమొదటి కర్తవ్యం. ఆధ్యాత్మిక జీవనంలో ప్రవేశించే ప్రతి ఒక్కరు చేయవలసిన పని ఇది మొట్టమొదటి. ఇంకా అంతేకాకుండా అది ఇంద్రియ నిగ్రహణం చేయాలంటే మనం సత్వగుణానికి రావాలి. ఇంతవరకు మనం చదువుకున్నాం కృష్ణ చైతన్య మార్గంలోని ప్రగతి దాన్ని అనుసరిస్తున్న భక్తుని భావన మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం మీరు అంటే మన యొక్క సాధన నుంచి, అంటే మనం మొదటి రోజు మందిరానికి అంటే ఈ హరే కృష్ణ ఉద్యమంలో మొదటి రోజు మనం వచ్చిన రోజు నుండి మనం తిరిగి కృష్ణ ప్రేమని పొందే వరకు కూడా మన యొక్క భక్తిలో పురోగతి అనేది ఒకే ఒక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. అది ఇది మీరు ఇది మనసులో పెట్టుకోవాల్సింది. ఇది ఒక లైన్ ఏంటి, మీరు అందరూ కూడా చెప్పండి, కృష్ణ చైతన్య మార్గంలోని, అందరు కలిసి చెప్పండి, కృష్ణ చైతన్య మార్గంలోని ప్రగతి దానిని అనుసరిస్తున్న భక్తుని భావన మీద ఆధారపడి ఉంటుంది. అది ఈ విషయం మీద మనం దాదాపు ఒక అరగంట చెప్పుకోవచ్చు, ఈ ఒక్క లైన్ మీద. అంత ముఖ్యమైనది అన్నమాట. అంటే ఇది దీన్ని ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అంటారు. అంటే అడ్వాన్స్మెంట్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ డిపెండ్స్ ఆన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాలోవర్. దాన్ని అనుసరిస్తున్న ఒక అతని యొక్క ప్రవర్తన విధానం అనొచ్చు, లేదా భావన అనొచ్చు, అనేక అర్థాలు ఇవ్వచ్చు యాటిట్యూడ్ అనేదాన్ని, అతని యొక్క నడవడిక అనుకోవచ్చు. దీని మీద ఆధారపడి ఉంటుంది అతని యొక్క పురోగతి అనేది. అంటే మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఒకళ్ళు రోజుకి 25 మాల జపం చేస్తున్నారు అనుకుందాం, ప్రతిరోజు అతను బాగా భక్తిలో ఉన్నతి పొందినట్ట కాదు. కృష్ణుయందు మనసు నిగ్రహంగా ఉండాలి, రెండు మిక్స్ చేస్తున్నారు. కృష్ణుయందు మనసు లగ్నం అవ్వాలి, లేదా మనసు నిగ్రహంగా ఉండాలి, రెండింటిని కలిపి ఓకే అవుతున్నారు. 4 నియమాలు పాటిస్తున్నారు, రోజు 25 మాలు జపం చేస్తున్నారు. అయితే అతను బాగా ఉన్నతి పొందిన భక్తుడా? అనుసరిస్తున్నాడు. శుద్ధభక్తులు చెప్పినట్టే దీక్ష తీసుకొని జపం చేస్తున్నారు రోజు, 4 నియమాలు పాటిస్తూ 25 మాలు జపం చేస్తున్నారు. ఇంకా అది అందుకే ఇది ఈ లైన్ చాలా ముఖ్యమని చెప్పింది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, కొంతమంది జపం ఎక్కువ చేస్తారు, కొంతమంది ఎక్కువ చదువుతుంటారు పుస్తకాలు, అంటే ప్రభుపాదులు వారు ఎక్కువ చదువుతుంటారు. భావన మీద ఆధారపడింది. అది ఎలాగ అర్థం చేసుకోవడం, ఇలాగా మనం దీన్ని అనమాట, దాని గురించి చెప్తున్నాం. ఎక్కువ చదువుతుంటారు కొంతమంది, ఎక్కువ వైష్ణవులు కనపడితే వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం, లేదా వాళ్ళకి అవసరాలు కావాల్సిన సేవ చేయడం. కొంతమంది వైష్ణవుల కోసం డబ్బు ఖర్చు పెట్టడం చేస్తుంటారు, ఏదైనా వాళ్ళకి కావాల్సినవన్నీ, వాచ్ లేదా ఫోను లేదా రీఛార్జ్ చేయడం, లేదా వాళ్ళకి కావాల్సిన టికెట్స్ ఇప్పించడం, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళు 4 నియమాలు పాటిస్తూ ఉంటారు, జపం చేస్తారు, ఈ విధంగా అనేక రకాలుగా చేస్తుంటారు. అవి చేస్తూ ఉన్నంత మాత్రం వాళ్ళు భక్తిలో ముందరకు వెళ్ళిన వాళ్ళుగా మనం పరిగణించాలా లేదా? లేదు. ఎందుకంటే భావన అయితే ఉంది, ఏది ఖర్చు పెడదాం అనేది ఉంది, కానీ వాళ్ళు నామం చేయకపోవచ్చు, నామంలో రుచి లేకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే నామంలో రుచి ఎప్పుడు వస్తుందంటే, భావన సక్రమంగా ఉన్నప్పుడే మన నామంలో రుచి వస్తుంది. ఎప్పుడైతే నామంలో రుచి వస్తుందో అప్పుడు భావన ఏ విధంగా ఉంటుంది, కేవలం నామం చేయడంలోనే కాదు, సేవ చేస్తారు అదేవిధంగా చదువుతారు, అన్ని పనులు చేయడానికి, అన్ని సేవలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఇక్కడ భావన ముఖ్యం. కేవలం కొంతమంది 25 మాలు జపం చేసి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు అన్నమాట. అదేవిధంగా వైష్ణవుల కోసం ఖర్చు పెడతారు కానీ వాళ్ళు స్వయంగా వచ్చి సేవ చేయరు. లేదా నామంలో రుచి ఉండదు, నామం చేద్దాం అంటే వాళ్ళు ధనం ఖర్చు పెట్టడంలో ఉత్సాహం ఉంది. అంటే ఒక విధంగా దాన్ని ఏమనొచ్చు అంటే కర్మ మిశ్ర భక్తి, అంటే వాళ్ళు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వాళ్ళు నేరుగా కృష్ణుని యొక్క సేవలో పాల్గొనడానికి సిద్ధంగా లేరు. నేరుగా పాల్గొనడం అంటే నామం చేయడం, వైష్ణవ సేవ చేయడం, శ్రవణం చేయడం ఇవన్నీ. అంటే ఇక్కడ భావన చాలా ముఖ్యం. ఇంకా భావనకి ఒకే ఒక పదంలో చెప్పాలంటే సేవాభావం అనేది ముఖ్యం భక్తిలో. సేవాభావం అంటే నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉండడం. అంటే వైష్ణవులకు కావచ్చు, ఆచార్యుడికి కావచ్చు, లేదా సాధారణమైన ఇతర జీవులందరికి కూడా కృష్ణ చైతన్యం ఇవ్వడంలో, ప్రచారం చేయడంలో కూడా, ప్రచారం అనేది కూడా ఆ సాధకుడు చేసే సేవ అన్నమాట గురువుకి. దానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని కేవలం ఎక్కువ మాలలు జపం చేయడంలోనో, లేదా ఎక్కువ మందిని మందిరానికి తీసుకొస్తూ ఉంటారు కానీ అతనేమీ జపం చేయరు. కొన్నిసార్లు చూస్తుంటాం కొంతమంది ఏంటంటే మందిరానికి తీసుకొస్తూ ఉంటారు ఇతరుల్ని, వేరే స్నేహితుల్ని, బంధువులు, కానీ అతను జపం చేయడంలో ఉత్సాహం ఉండదు, తీసుకురావడంలో ఉత్సాహం ఉంటుంది. ఇవన్నీ మంచి పనులు, ఇవేవి చెడ్డవు కాదు. కానీ అతను వాటిని చూసి మనం ఇతను చాలా ఉన్నతమైన భక్తుడు అని అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ అది మనం మాట్లాడుకునే పాయింట్. ఇంకా మన భావన అనే విషయానికి వస్తే ఇంకా చాలా చెప్పుకోవచ్చు ఈ భావన మీద. ఏంటంటే మనం ఉదాహరణకి మనం కీర్తన చేస్తుంటాం, హరే కృష్ణ మహామంత్రం. ఇప్పుడే జరిగింది మనకి, ఏంటి వాళ్ళు పెద్దగా ఎక్కువ శబ్దం చేయొద్దు, చిన్నగా చేసుకోండి అంటున్నారు. మనకేంటంటే ఎక్కువ శబ్దం ఉంటే మనకు ఉత్సాహం. అంటే ఇక్కడ భావన ఏంటి, ఎక్కువ శబ్దం ఉంటే మనకు ఆనందం, మనం ఎగరడానికి బాగుంటుంది అనేది మన భావన ఇక్కడ. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడు ఏంటంటే అది ఎటువంటి శబ్దమైనా, చిన్న శబ్దమైనా పెద్ద శబ్దమైనా నామం విన ప్రధానం, నామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అది ఎటువంటి శబ్దమైనా కానీ అతను ఉత్సాహంగానే వింటాడు, దాన్ని ఆ కీర్తనలో పాల్గొంటాడు. ఇంకా మొదటిది ఏమైంది, ఎక్కువ శబ్దం, ఎక్కువ మంచి రాగం ఇవన్నీ ఉంటే అతను నృత్యం చేస్తాడు. ఎందుకోసం? అతని ఆనందం కోసం. మనం బాగా నృత్యం చేయొచ్చు, అక్కడ కృష్ణుడి గురించి స్మరణ అనేది లేదు పాడుతున్నప్పటికీ. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడు ఎటువంటి రాగంలో ఉన్నా అసలు అతను భగవంతుడి నామం వింటే చాలు, అతనికి కృష్ణుడు గుర్తొస్తాడు వెంటనే. కీర్తన ప్రభావే స్మరణ హోయిబి, అంటే కీర్తన యొక్క ప్రభావం వల్ల అతనికి వెంటనే కృష్ణుని స్మరణ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం ముఖ్యం, భావన ముఖ్యం. మనలో ఆ భావన లేదు, మనలో ఏ భావన ఉంది, మనం ఏ విధంగా నృత్యం చేయొచ్చు మనం ఆనందంగా. అందువల్లనే చాలామంది మొదట్లో మందిరానికి వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉందండి, చాలా బాగుందండి అంటారు. అంటే అక్కడ మొదట్లో ఏం చూస్తున్నారు, వాళ్ళు ఆనందంగా ఉండడమే వాళ్ళు గమనిస్తున్నారు, కానీ అసలు భగవంతుడి గురించి అక్కడ స్మరణ లేదు, వాళ్ళు ఆలోచన అనేది లేదు. ఇది చాలా ముఖ్యం. చూసారా భావన ఎంత ఉందో, భావన మీద ఆధారపడి ఉంటుంది. ఎవరైతే కృష్ణుడి గురించి ఆలోచిస్తూ మనం కీర్తన చేసేటప్పుడు కూడా ఈ కీర్తన భగవంతుడిని మనం నృత్యం చేయడం ఇవన్నీ కూడా భగవంతుడి ఆనందం కోసం భగవంతుడు ఎదురు చేస్తున్నాం, ఆయన్ని కీర్తిస్తున్నాం, ఆయన లీలల్ని కీర్తించడం కోసం ఇవి హరినామ సంకీర్తన అనేది ఉంది. ఆ భావనలో మనం కీర్తన చేయాలి. ఎప్పుడు అది ఆ విధంగా ఆలోచించాలి, ఈ కీర్తన భగవంతుడి ఆనందం కోసం మనం చేస్తున్నాం. అదేవిధంగా జపం చేస్తున్నాం. కొన్నిసార్లు జపం చేస్తున్నప్పుడు మనకు ఒక రకమైన ఆనందం వస్తుంది, అంటే చాలా బాగా మనసు స్పష్టంగా నామం వింటూ ఉంటాం, ఆనందం వస్తుంది. మనం మన ఆనందాన్ని చూస్తాం అక్కడ. కానీ ఏం చూడాలి, ఇది కృష్ణుడి యొక్క ఆనందం కోసం. మనకు కొన్నిసార్లు కష్టంగా ఉన్నా మనం చేయాలి, ఎందుకంటే ఇది కృష్ణుడి ఆనందం కోసం. మనం ప్రయత్నం చేయాలి వినడం కోసం. ఎందువలన మనం వింటే అది కృష్ణుడికి ఆనందం. ఈ నామాన్ని మనం సక్రమంగా స్పష్టంగా జపం చేయాలి. మనసు ఇక్కడే ఉండాలి, మనసు నామం వైపే ఉండాలి. ఎందుకంటే అది కృష్ణుడు కూడా వింటాడు మనం చేసే నామాన్ని, అప్పుడు అది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. ఇంత ఉందన్నమాట ఈ భావనలో. కానీ ఎక్కువ మంది ఏం చూస్తారంటే ఇది నాకు ఆనందాన్ని ఇస్తుందా లేదా అనేది చూస్తాం. మనం వస్తున్నాం ప్రసాదం, ఆ బాగుంది, చాలా బాగుంది. కానీ ఉన్నతమైన భక్తుడు ఏంటంటే ప్రసాదం తీసుకోవడం వల్ల కృష్ణుడు ఆనందిస్తాడు అనేది ఆలోచిస్తాడు. ఎంత తేడా ఉందో చూడండి. మనమేంటి, మనం ఆనందం కోసం మనం చూస్తే శుద్ధ భక్తులు ఏం ఆలోచిస్తున్నారు, నేను ప్రసాదం తీసుకోవడంలో కృష్ణు ఆనందిస్తాడని తీసుకుంటున్నారు అన్నమాట. చూసారు ఎంత ఉందో, అంటే ఈ భావనలో చాలా ఉందన్నమాట. అంతా ఈ భావన మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు భావన విషయం చెప్తే ఇంకా ఎంతో చెప్పచ్చు. మనం ఉదాహరణకి నేను ఇక్కడ ప్రవచనం ఇస్తున్నాను, నా ప్రవచనం అందరికీ నచ్చాలి, అందరూ నన్ను కీర్తించాలి అని కూడా నేను ప్రవచనం ఇవ్వచ్చు. లేకుండా ఇంకొక విధంగా ఏంటంటే, ఇది కృష్ణుడి గురించి మనం కీర్తన చేస్తున్నాం, ఇది కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది, ఇది నా గురువు గారికి చేసే సేవ, ఎందువల్లంటే నాకు గురువుగారు చెప్పారు ప్రచారం చేయమని, కాబట్టి నేను చేస్తున్నాను, ఈ భావన సరైనది. అంతేగాని నేను చాలా బాగా చెప్పగలను, అందరినీ కూడా ఆకట్టుకోగలను, ఎక్కువ మందిని నా అనుచరులుగా చేసుకోగలను, దానికోసం నేను ప్రచారం చేస్తే అది సరైన భావన కాదు. అలా చేయడం వల్ల భక్తి నుంచి వాళ్ళు పడిపోయే అవకాశం ఉంది. ఎందువలన, ఎక్కువ మంది అనుచరులు పెరిగిపోతారు, వాళ్ళు సరిగ్గా భక్తి చేయరు అనుకోండి, అప్పుడేంటి వాళ్ళ యొక్క కర్మ ఇవన్నీ కూడా ఇతనే తీసుకోవాలి, ఇతనికి వస్తుంది. ఇంకా వాళ్ళు కీర్తించడంలో ఇతని అహంకారం పెరిగిపోతుంది. ఈ విధంగా భక్తి నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అందువలన ఆచార్యులు ఏమని చెప్తున్నారంటే, ఎక్కువ మంది అనుచరులని స్వీకరించకూడదు అని చెప్తున్నారు. ఎక్కువ మంది, కొంతమంది స్వీకరించవచ్చు, ఎవరైతే తీవ్రంగా భక్తి చేద్దామనే కోరికతోటి నియమ నిబంధనలు పాటిద్దామనే అంటే నిజాయితీగా ఉంటారో వాళ్ళని స్వీకరించాలి. ప్రభుపాదుల వారు అంటే వేరు, ఆయన పెద్ద ఆచార్యుడు, ఆయన స్వీకరించవచ్చు, కానీ సాధారణంగా అందరికీ అది మంచిది కాదన్నమాట. అలానే ప్రచారం ఆపమని కాదు, ప్రచారం చేయవచ్చు, ఎవరైతే నిజాయితీగా ఉన్నారో వాళ్ళని మాత్రమే మన యొక్క అనుచరులుగా అంటే వాళ్ళని శిష్యులుగా స్వీకరించాలి. ఇదంతా కూడా భావన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏ భావనతో చేస్తున్నాం అనేదే ముఖ్యం అన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణుడి యొక్క ఆనందం గురించి లేదా వైష్ణవుల ఆనందం గురించి, గురువు యొక్క ఆనందం గురించే చేస్తామో అది సరైన భావన, మిగతా ఏది చేసినా కూడాను అది తప్పుడు భావనే. అది భక్తిలో దానివల్ల ముందరకెళ్ళడం లేదా పతితులం అయ్యే అవకాశం కూడా ఉంది. ఉదాహరణకి అహంకారం పెరిగిపోయింది అనుకోండి, ఎక్కువ మంది అనుచరులు ఉన్నారు, పతితులు అవుతారు. లేదా ఎప్పుడు మన ఆనందం గురించి చేస్తున్నాం, భక్తిలో ముందరకెళ్ళం. ఎందువలన, మనకి ఆనందం రాకపోతే మనం దాన్ని చేయడం ఆపేస్తాం. ఎందువలన, మనకు ఆనందం గురించే మనం వస్తున్నాం కాబట్టి. ఇది ఎక్కువగా ఎక్కడ జరిగింది, కర్మీలు ఇదే చేసే పని. ఏంటి, వాళ్ళు అనేక మందిరాలకు వెళ్ళి వాళ్ళ కోరికలు తీరితే వెళ్తారు, లేదంటే వెళ్ళరు. కానీ భక్తి అలాంటిది కాదు. భక్తిలో వీటన్నింటిని కూడా దాటాలి. ఇది అనర్థ నివృత్తి. అనేక అనర్థాలు ఉంటాయి, అప్పుడు ఏంటి మనకు అనేక కష్టాలు ఎదురవుతుంటాయి. కానీ వాటన్నింటిని కూడా దాటుకుంటూ వెళ్ళాలి. ఎందువలన అనర్థాలు కష్టాలు వస్తున్నాయంటే, మనం చేసుకున్న వాళ్ళ సుకృతే, మన యొక్క పూర్వజన్మలు చేసుకున్న కర్మే మనం ఇప్పుడు అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటే చాలా ఉంటుంది అన్నమాట. ఇది ఒక్క విషయం, ఇది భావన అనేది అంత ముఖ్యం. అందువల్లనే మీ అందరి చేత కూడా చదవండి, ఇది రాసుకోండి. ముఖ్యం ఎప్పుడు గుర్తుండాలి మనకి. చాలామంది అడుగుతుంటారు ఏంటంటే, మేము ఏ విధంగా భక్తిలో ముందరకెళ్ళాలండి అంటారు. భక్తిలో ముందరకెళ్ళడానికి ఏం చేయాలని, ఇది కావాలి. ఏంటి, భక్తిలో ముందరకెళ్ళడానికి మనం యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన, మన యొక్క భావన సక్రమంగా ఉండాలి. ప్రతిదీ ఏది చేసినా కూడా మీరు ఒకే మాలే జపం చేయొచ్చు, కానీ ఆ ఒక మాల జపం చేసేటప్పుడు సక్రమంగా భావన ఉంటే మీరు రెండు మాలలు చేసే స్థితికి రాగలరు. సక్రమంగా ఉంటే ఇంకా ముందరకెళ్ళడానికి, ఎక్కువ జపం చేయడానికి, ఎక్కువ సేవ చేయడానికి మన యొక్క భావన అనేది ముఖ్యం అన్నమాట, తోడ్పడుతుంది. ఈ భావన, సక్రమమైన భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రతిరోజు ఉత్సాహం అనేది పెరుగుతుంటుంది. ఎందువలన, వాళ్ళు సరైన దారిలో నడుస్తున్నారు కాబట్టి ఇంకా ముందరకెళ్ళగలరు. ఎవరైతే భావన తప్పుడుగా ఉందో వాళ్ళు పక్కదారి పడతారన్నమాట. అంటే మన ఆనందం గురించో లేదా మన పేరు ప్రఖ్యాతుల గురించో మన అహంకారాన్ని తృప్తిపరచుకోవడానికో చేసినట్లయితే ఈ విధంగా, లేదా ఇంకా మనకి సంపద కోసమో, మన భౌతికమైన కష్టాలు తీరడం కోసమో నామం చేస్తూ ఉంటారు చాలామంది ఉన్నారు. లేదా మనసు ప్రశాంతత కోసమో చేస్తుంటారు. అలా చేసేవాళ్ళు పక్కదారి పడతారు, కొన్నాళ్ళ తర్వాత అది వదిలేయచ్చు కూడా. చాలామంది ఉన్నారు, ఎంతోమంది బ్రహ్మచారులే పూర్తిగా భక్తిని కూడా వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా సాధారణంగా ఉండే గృహస్థులు ప్రతిరోజు అంటే మందిరానికి ఆదివారం వచ్చే లేదా అప్పుడప్పుడు వచ్చే వాళ్ళ సంగతి ఇంకా చెప్పవసరం లేదు. ఎంతోమంది ఇంకా చెప్పాలంటే సన్యాసులు కూడా ఉన్నారు, పూర్తిగా భక్తిని వదలలేదు కానీ సన్యాసం నుంచి పడిపోయారు. ఎందువలన, ఇదే లోపం, ఈ భావనలో లోపం అన్నమాట. అందువల్ల అంత ముఖ్యమైనది భావన. ఇది ఎలా ఉంటుందంటే, మొదట్లో మనం ఇదంతా వింటాం, మొదట్లో మనం కృష్ణుడి కోసం చేస్తాం, కానీ ఎప్పుడైతే భక్తిలో ముందరకు వెళ్ళే కొద్దీ మనకి ఎక్కువ మంది అనుచరులు మన యొక్క మాట వినడం లేదా మనం ఒక దాంట్లో అంటే కీర్తనలోనో ప్రవచనంలోనో ప్రావీణ్యం సంపాదించడం వలన అక్కడ మన అహంకారం అనేది పెరిగిపోతుంటుంది. ఎందువలన మనం గొప్పవాళ్ళం అని అనుకోవడం మొదలు పెడతాం, అక్కడ మనం బాగా చేస్తున్నాం అనుకోవడం మొదలు పెడతాం. ఒకవేళ నిజానికి బాగా చేస్తున్నప్పటికీ కూడా దాని నుంచి కూడా ఎలా బయటపడాలంటే, అవన్నీ ఎలా వచ్చినాయి మనకి, వైష్ణవుల కృప వలన, కృష్ణుడి కృప వలన వచ్చినాయి. కాబట్టి మనం అహంకారం చెందడానికి ఏమి అవసరం లేదు, అక్కడ మన గొప్పతనం ఏమి లేదు, కృష్ణుడి యొక్క కృప వలన మనకు అవన్నీ కూడా ప్రాప్తించినాయి ఏవైతే ఉన్నాయో. కాబట్టి ఎందుకు అహంకారం రావాలి, కానీ అహంకారం వస్తుంది. ఎందువల్లంటే అక్కడ మనం కృష్ణుడు ఇచ్చాడు అనే దాన్ని మర్చిపోతాం, అంటే కృతజ్ఞత భావం అనేది లోపిస్తుంది. సాధారణంగా బయట జరిగేది అదే, మోసం చేస్తుంటారు ఊరికిని. ఎందువలన వాడు చేసిన సహాయాన్ని మర్చిపోయి మనకి ఇప్పుడు అడ్డ పని లేదు కాబట్టి మోసం చేసేస్తాం. అదే ప్రవర్తన ఇక్కడ కూడా ఉంటుందన్నమాట, అదే భావన, అదే నడవడిక. దాన్ని మనం ఎప్పుడు కూడా మనం పరిశీలించుకోవాలి, మనం ఏ భావనతో చేస్తున్నాం అనేది. పర్లేదు, దీన్ని పూర్తి చేద్దాం. కృష్ణ చైతన్యోద్యమాన్ని అనుసరించేవాడు నిజమైన గోస్వామి అయి తీరాలి. వైష్ణవులను సాధారణంగా గోస్వాములు అంటారు. బృందావనంలోని ప్రతి దేవాలయ అధికారిని ఆ బిరుదుతోనే పిలుస్తారు. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడు కావాలంటే గోస్వామి అయి తీరాలి. గో శబ్దానికి ఇంద్రియాలని, స్వామి శబ్దానికి ప్రభు అని అర్థం. మానవుడు ఇంద్రియాలను మనసును నిగ్రహిస్తేనే కానీ గోస్వామి కాలేడు. గోస్వామి భగవంతుని శుద్ధ భక్తుడగుట ద్వారా జీవితంలో అత్యున్నతమైన విజయం సాధించటకు శ్రీల రూప గోస్వామి విరచిత ఉపదేశామృతం అనే గ్రంథాన్ని అనుసరించి తీరాలి. భక్తిరసామృత సింధు, విదగ్ధ మాధవ, లలిత మాధవము మొదలైన ఇతర గ్రంథాలను కూడా శ్రీల రూప గోస్వామి రచించినప్పటికీ ఉపదేశామృతం నూతన భక్తులకు మొట్టమొదటి ఉపదేశంగా ఉపయోగపడుతుంది. ఈ ఉపదేశాలను మిక్కిలి నిష్ఠతో అనుసరించాలి, అప్పుడు జీవితం సార్థకం చేసుకోవడం ఎంతో తేలిక కాగలదు. హరే కృష్ణ. ఏసీ భక్తివేదాంత స్వామి, సెప్టెంబర్ 20, 1975, విశ్వరూప మహోత్సవం, ఇస్కాన్ శ్రీకృష్ణ బలరామ మందిరం, రమణరేతి, బృందావనం, మధుర జిల్లా, ఉత్తరప్రదేశ్. ఇది ప్రభుపాదుల వారు రాశారన్నమాట 1975. ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ చివరిలో, ఇది చాలా ముఖ్యమైనది ఏంటి, కృష్ణ చైతన్య ఉద్యమాన్ని అనుసరించే వాడు నిజమైన గోస్వామి అయి తీరాలి. అంటే లక్ష్యం ఏంటి, కృష్ణ చైతన్య అనుసరించేవాడికి గోస్వామి అయి తీరాలి. నాలుగు నియమాలు ఏవైతే మనం పాటిస్తున్నామో ఇది మొదటి దశ. అసలు 16 మాలలో 4 నియమాలు, భగవద్గీత చదవడం, ఉదయాన్నే లేవడం, అంటే మంగళారతి, ఇవన్నీ మొదటి దశలో చేసే అంటే సాధన మొదలు పెట్టాడని అర్థం. అదే అంతం కాదు, కానీ చాలామంది అనుకుంటారు నేను రోజు మంగళారతికి వస్తున్నాను, దీక్ష తీసుకున్నాను, 16 మాలు చేస్తున్నాను, 4 నియమాలు పాటిస్తున్నాను. అది కూడా సక్రమంగా పాటించరు. ఇంకా చెప్పాలంటే 4 నియమాలు కూడా ఏమిటి, ముఖ్యంగా మనం పాటించింది సక్రమంగా అక్రమ సంబంధాలు కలిగి ఉండడం. నిన్ననే చెప్పుకున్నాం మనం భగవద్గీతలో ఏంటిది, మైథున కోరిక అనేది, అంటే సంతానం కోసం, అంటే కృష్ణ చైతన్యంతో కూడిన సంతానం కోసం కాకుండా ఇతరత్ర ఎవరితో కలిసినా కూడా అది అక్రమ సంబంధం. వాళ్ళు గోస్వాములు కాలేరు ఎప్పటికీ. వాళ్ళని ఏమంటారంటే వాళ్ళని గోదాసులు అంటారు, తర్వాత వస్తుంది. అంటే ఇంద్రియాలకి దాసులు అన్నమాట వాళ్ళు. కానీ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉద్యమాన్ని అనుసరించేవాడు ప్రతి ఒక్కరు కూడా గోస్వాములు అయి తీరాలి. అందువలన వైష్ణవుల్ని గోస్వాములు అంటారు. సాధారణంగా బృందావనంలో ప్రతి దేవాలయానికి ఉన్న అధికారిని కూడా ఈ బిరుదుతో పిలుస్తారు. ఎందువలనంటే వాళ్ళు పూర్తిగా ఇంద్ర నిగ్రహం చేసుకొని భగవంతుడి కైంకర్యాన్ని అక్కడ జరిపిస్తూ ఉంటారు, భగవంతుడి సేవని. కాబట్టి వాళ్ళని ఆ పేరుతో పిలుస్తారు. కానీ ఈ రోజుల్లో చూసినట్లయితే బృందావనంలో అలా ఆ స్థితిలో లేరు. చాలామంది కేవలం ఇంద్రియ భోగం కోసమే మందిరం నడుపుతూ ధనం కోసం నడిపేవాళ్ళు చాలామంది తయారయ్యారు. కానీ సాధారణంగా అసలు నిజానికి శాస్త్రం ప్రకారం ఏంటంటే ఇంద్రియం ఒక మందిరాన్ని నడిపేవాడు గోస్వామి అయి ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ అర్థం కూడా చెప్తున్నారు, గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే నాథుడు, ప్రభువు అని అర్థం. అయితే మనిషి మరి ఎప్పుడు కాగలడంటే ఎప్పుడైతే ఇంద్రియాలని మనస్సును నిగ్రహిస్తాడో అప్పుడే గోస్వామి కాగలడు. ఇంకా చెప్పాలంటే స్పష్టంగా మొత్తం ఈ తొలిపలుకు మొత్తంలో కూడా మొదట్లో ఏం చెప్తున్నారు, మనం మనసుని ఇంద్రియాలు నిగ్రహించాలి, దానికి సత్వగుణంలోకి రావాలి. ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ యొక్క లక్ష్యం గోస్వాములు అవ్వడం. ఇదంతా కూడా ఒకటి ఏంటి, మనం ఇంద్రియాలు నిగ్రహించడం కోసం సత్వగుణంలోకి రావాలి, సత్వగుణంలోకి వచ్చి అక్కడి నుంచి ఇంద్రియాలు నిగ్రహించి గోస్వామి అవ్వాలి. ఇవన్నీ జరగాలంటే ప్రవర్తన బాగుండాలి, మన ప్రవర్తన, మన యొక్క భావన మీదే ఆధారపడి ఉంటుంది. సత్వగుణంలోకి రావడం లేదా గోస్వామి అవ్వడం, శుద్ధభక్తుడు అవ్వడం అంతా కూడా ప్రగతి అనేది దాన్ని అనుసరించే భక్తుని యొక్క భావన మీద ఆధారపడి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. అంతేగాని ఇంద్రియాలు ఒకవైపు భోగిస్తూ అంటే టీవీ చూస్తూ భాగవత సప్తాహాలు చెప్తుంటారు చాలామంది, మనకి టీవీలో కూడా వస్తుంటారు. వాళ్ళ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే వాళ్ళు సాధారణంగా ఐస్ క్రీమ్ తింటారు, టీవీ చూస్తుంటారు, సినిమాలకు వెళ్తుంటారు, అన్నీ చేస్తారు. కానీ టీవీలోనో లేదా భాగవత సప్తాహంలోనో ఒక పెద్ద పండితుడిలాగా, ఒక స్వామీజీలాగా అతన్ని చూపించుకోవడం, జనాలు కూడా అతన్ని ఆ విధంగా గౌరవించడం అనేది జరుగుతుంది. కానీ నిజంగా వాళ్ళందరూ ఆ స్థితిలో ఉండాలంటే, ఆ స్థితికి అర్హత పొందాలంటే గోస్వాములు అయి తీరాలి. లేదంటే అంత గౌరవాన్ని, అంత పేరు ప్రఖ్యాతుల్ని వాళ్ళకి ఇవ్వడానికి అర్హులు కాదు వాళ్ళు. ఇంకేమంటున్నారు, మన రూప గోస్వామి అనేక గ్రంథాలు రాశారు, లలిత మాధవ, విదగ్ధ మాధవ ఇటువంటివి. కానీ ఎవరైతే నూతన భక్తులు ఉన్నారో వాళ్ళకి ముఖ్యమైన పుస్తకం ఉపదేశామృతం. నూతన భక్తులు మొట్టమొదటి ఉపదేశంగా ఉపయోగపడుతుంది ఉపదేశామృతం. ఈ ఉపదేశాలను మిక్కిలి నిష్ఠతో అనుసరించాలి, చాలా నిష్ఠతో అనుసరించాలి. వీటిలో ఇవి దేన్ని వదిలేయడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు చదవబోయే వాటిలో ప్రతి ఒక్కటి కూడా మనం అనుసరించాల్సిందే, ఏది వదిలేయడానికి వీల్లేదు. ఇది చిన్నది, ఇది మనకు అవసరం లేదు, ఇది తర్వాత చూద్దాం, ఇప్పుడు ప్రచారం కోసం వీటిని వదిలేద్దాం, అలా కుదరదు. అందువలన ఇంత చిన్న పుస్తకం కేవలం 11 శ్లోకాలు ఇచ్చారు. ఎందుకని, మనం ఏది వదిలేయాల్సి ఉన్నాయో అవన్నీ వాళ్ళు వదిలేశారు ముందలే. ఏది అవసరం అంతవరకే ఇక్కడ పెట్టారు. ఇంకా చెప్పాలంటే, మనం చాలాసార్లు భక్తి అనేది ప్రభుపాదులు చెప్తారు, ఇట్స్ ఏ సీరియస్ బిజినెస్, డివోషనల్ సర్వీస్ ఈజ్ షుడ్ బి డన్ వెరీ సీరియస్లీ. అందువల్ల తీవ్రమైన భక్తి యోగేన యజేత పురుషం పరం, తీవ్రమైన భక్తి చేస్తేనే కృష్ణుని మనం పొందగలం. తీవ్రమైన భక్తి చేయడం అంటే ఏంటంటే, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళారతికి రావాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు జపం చేయాలి, ఎటువంటి స్థితిలో అయినా మనం ప్రసాదాన్నే తీసుకోవాలి, ఎటువంటి స్థితిలో అయినా మనం సిద్ధంగా ఉండాలి భగవంతుడి సేవకి, వైష్ణవుల సేవకి. ఇది తీవ్రమైన భక్తి అంటే. అంతేగాని ఏదో ఒకరోజు కష్టం వచ్చింది కదా అని నామం చేయడం వదిలేసి, లేదా ఉదయం లేవడం మానేసి, అంటే ఇంకొక విషయం ఏంటంటే బాగా తీవ్రంగా శరీరక ఇబ్బందులు ఉన్నప్పుడు పర్వాలేదు, కొంత సడలింపు. కానీ చిన్న చిన్న వాటికి కూడాను మనం అది వాటిని ఒక కారణంగా తీసుకొని నామం చేయడం వదిలేయడం లేదా మందిరానికి రావడం వదిలేయడం ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. భావన కృష్ణుని తృప్తిపరచడానికై ఉండాలి. ఇప్పుడు భావన అనేది, అంటే అంబరీష్ మహారాజు ఏం చేస్తారంటే తన యొక్క కోరికలన్నీ కూడా కృష్ణుని తృప్తిపరచడంలో, తన యొక్క కోరిక ఏంటి, కృష్ణుని తృప్తిపరచడమే తన కోరికగా చేసుకున్నాడు అంబరీష్ మహారాజు. అంటే తన యొక్క అన్ని ఇంద్రియాల ద్వారా సేవ చేస్తాడు భగవంతుడిని. అప్పుడు ఆయన ఏం చేశారు, తన యొక్క కోరికని కృష్ణుడి ఇంద్రియాలు తృప్తిపరచడం కోసం తన యొక్క కోరిక అనేది అదిగా దాన్నిగా ఉంచుకున్నాడు. ఏంటి, కృష్ణుని ఇంద్రియాలు తృప్తిపరచడమే, కృష్ణుని తృప్తిపరచడమే తన కోరికగా ఉంది. తన యొక్క ఇంద్రియ భోగం గురించి, తన గురించి అన్నీ వదిలేశాడు. నిజానికి శుద్ధభక్తుడి యొక్క అంటే అత్యున్నత దశలో అతనికి అతను గుర్తుండడు ఎప్పుడు, నేననేది గుర్తుండడు, అసలు నేననేది అసలు రాదు అతను మనసులోకి. ఎప్పుడు కృష్ణుడి స్మరణే జరుగుతుంటుంది శుద్ధభక్తుడి విషయంలో. కృష్ణుడి గురించి స్మరిస్తూ, కృష్ణుడి ఆనందం గురించి, కృష్ణుడి సేవ ఎలా చేయాలి, భక్తుల సేవ ఎలా చేయాలి, ఇదే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. అసలు నేనేంటి, నేను ప్రసాదం తీసుకున్నానా, నేను ఎక్కడున్నాను, నేనేం చేస్తున్నాను, నా యొక్క సంతానం, నా యొక్క బిడ్డలు, నా ఊరు, అసలు ఈ ప్రసక్తే ఉండదు వాళ్ళలో. నేను నాది అనేది వాళ్ళలో ఉండదు అన్నమాట. అది అత్యున్నతమైన స్థాయి. మనం ఇప్పుడు నేను నాది స్థాయిలో ఉన్నాం. మనం నా భార్య, నా ఊరు, నా సంపద, నా ఇల్లు, నా బట్టలు, నా శరీరం, ఇదే మన స్థాయి. కానీ అంత స్థాయికి వెళ్ళాలి, ఈ గోస్వామి అయ్యే స్థాయికి, అప్పుడు కృష్ణ ప్రేమ వస్తుంది. అందువలన మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఉపదేశాలను మిక్కిలి నిష్ఠతో అనుసరించాలి. అప్పుడు జీవితం సార్థకం చేసుకోవడం ఎంతో తేలికవుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని చాలా జాగ్రత్తగా వినండి, చదవండి, ఆచరణలో పెట్టడానికి కూడా నిరంతరం ప్రయత్నం చేయాలి మనం. హరే కృష్ణ, ఏమైనా సందేహాలు ఉన్నాయా?
అంతే
భావన ఉండాలి. అదేవిధంగా మనకు కృత నిశ్చయం కూడా ఉండాలి. భావన ఉంటుంది కృష్ణుని ఆనందం కోసం. కానీ కృతనిశ్చయం కూడా ఉండాలి మనకు, అంటే మనం ఇదే మన జీవితం యొక్క లక్ష్యం అనేది మన మనసులో ఉండాలి. మనం ఏమనుకుంటున్నాం ఇది కాదు, మనకి మన జీవితం కూడా ముఖ్యమే అంటే ముఖ్యమే అనుకుంటున్నాం కాబట్టి ఇటువైపు రావట్లేదు. అదే కూడా భావనలోకి వస్తుంది. అంటే ఏంటి, మన భావన తప్పుడు భావన. ఉపదేశామృతం కీ జై, శ్రీల రూప గోస్వామికి జై.